గుర్తించాడు అంటే చూడగానే అర్థమైంది. ఇప్పుడు నేను పురాణం చెబుతున్నాను కాబట్టి నా పురాణం ఎలా ఉంటుందో మీకు అంతో ఎంతో అవగాహన ఉంది. కానీ ఇప్పుడు ఎదురుగుండా ఒక 8 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఈ ఆత్మారాముడికి ఎదురుగుండా కనబడ్డాడు కొండ గుహలో వెంకటాద్రికి వెడుతున్న దారిలో. ఆయన ఎవరో వీరికి తెలియదు, మాట్లాడలేదు, మొదటిసారి చూశాడు. అయినా చూడగానే ఆ ముఖములో ఒక బ్రహ్మవర్చస్సు కనపడింది, ఒక యోగీశ్వర శక్తి కనపడింది. ఆ శక్తికి పరవశించిపోయాడు, టక్కన వెళ్ళి పాదాల మీద పడిపోయాడు, నమస్కరించాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, రానాయన ఆత్మారామ, స్నానం బాగా అయ్యిందా, సంకల్పం చెప్పుకున్నావా, కపిలతీర్థంలో స్నానానంతం కపిలేశ్వర దర్శనం, అమ్మవారి దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ సక్రమంగా జరిగాయనగానే వీడికి మతిపోయింది. ఓరి బాబోయ్, నీవు సామాన్యుడు కాదు తండ్రోయ్, ఇది జీవితంలో ఆశ్చర్యకర ఘట్టం. ఎక్కడో ఏదో జరిగితే అది నువ్వు చెప్పేస్తున్నావు. నువ్వు సామాన్యుడు కాదని కాడు గట్టిగా పట్టుకుని, దారిద్ర్యము చేతను సంసారంబును విడిచి వచ్చి సరగున నిన్నే చేరితి నా కష్ట దశల్ వాదించి సుఖంబుని ఎవలయు మహాత్మా. నేను పరమ దారిద్ర్యంతో బాధపడుతున్నాను, ఆ దారిద్ర్యం తట్టుకోలేక సంసారాన్ని విడిచి ఆత్మహత్య చేసుకుందామని ఈ ప్రాంతానికి వచ్చాను. తీరా నా అదృష్టవశాత్తు యోగేశ్వరేశ్వరుడివి, మహామహిమోపేతుడివి అయిన నిన్ను చూచాను, నిన్ను నేను చేరాను. నా కష్టాన్ని తొలగించి నాకు సుఖం ప్రసాదించు. నేనెవరినో ఏమిటో అన్నీ తెలిసిన నీకు నా బాధ కూడా తెలిసే ఉంటుంది అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నాయన, ఈ 7 కొండల మీదకి చేరని క్రితం నీకు ఆయాసం ఉంది, ఇప్పుడు ఆయాసం అంతా పోయినట్టే. ఆయాసం అంటే కష్టం, బాధ, దారిద్ర్యము, మానసిక బాధ, ఇవన్నిటినీ కలిపి ఆయాసము అంటారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆయాసం అంటే కొంతమంది పరిగెడుతున్నప్పుడు ఊపిరి ఎందుకు అందకపోతే వచ్చే బాధను ఆయాసం అంటాం. ఆయాసం అంటే అది కాదు, ఆయాసం అంటే ఏదైనా జీవితంలో కోరికలు తీరకపోతే, కష్టాలు ఎక్కువైపోతే మనస్సుకి కలిగే క్షోభని ఆయాసము అంటారు. అందుకే కశ్యప ప్రజాపతి కొడుకు హిరణ్యకశిపుడు మహాతపస్సు చేస్తే ఆయాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికలు అన్నాడు బ్రహ్మ. ఇంకెందుకు ఆయాసం అంటే కష్టం ఎందుకు అన్నాడు. అక్కడ కష్టము అని అర్థం అనమాట. లే, నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎదురుగుండా ఉన్న యోగి పరబ్రహ్మస్వరూపుడు ఏమన్నాడు, ఇంకా నీకు ఆయాసం పోయినట్టే, నీవు ఒకప్పుడు నానా బాధ పడ్డావు, ఆ బాధంతా ఈ వెంకటాద్రి మీదకి అడుగు పెట్టడంతో తొలగిపోతుంది. ఇప్పుడు నీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. ఈ జన్మలో మృంగడానికి 2 మెతుకులు దొరకక పిల్లలతో నువ్వు కటకటలాడిపోవడానికి ఉన్న కష్టానికి ఉన్న పాపమేమిటో చెబుతా. ప్రతి వ్యక్తికి భగవంతుడు వాడి పూర్వజన్మని అనుభవించడానికి కావలసిన యాతనంతా ఈ భూమి మీద పెడతాడు. అంటే ఈ భూమి మీద వాళ్ళు అనుభవిస్తున్న ఈ యాతనంతటికి మనము చేసుకున్న కర్మములే మూల కారణం. ఎంత గింజుకున్నా ఒక్కొక్కడికి యావజ్జీవితం వాహన సుఖం ఉండదు. అంటే పూర్వజన్మలో వాహనాలు ఎక్కే వాళ్ళకి ఇబ్బంది కలిగించినా, లేకపోతే ఎవరికి వాహనం ఇవ్వక బాధ పెట్టినా, ఇతరుల వాహనాలు దొంగతనం చేసినా, మీరు చూడండి ఒక్కొక్కడికి అరకు రిజర్వేషన్ చేయించుకుంటే కూడా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో పడుకోవడానికి ఉండదు. అంటే ఎక్కడో ఎప్పుడో ఎవడికి అపచారం చేసాం మనం. మీరు చూడండి వాడికి అంత రిజర్వేషన్ ఉంటుంది, తీరా కంపార్ట్మెంట్లో కడతాడు. నా నెంబర్ 40, కానీ 40లో ఆల్రెడీ ఓ డర్టీ వాడు కూర్చుంటాడు. వీడు చచ్చిన కూర్చోనివాడు, నిలబడినవాడు, కూర్చోంటే కూర్చోండి మేము లేవమంటారు. అంటే అర్థం ఏంటనమాట, ఇంత పూర్వం ఎప్పుడో పాప రిజర్వేషన్ సీట్లో మనం ఇబ్బంది పెట్టాం, ఈ జన్మలో కాకపోతే పూర్వజన్మలో, తెలిసి తెలియక ఈ జన్మలో కూర్చోలేము. ఓ చోట నా కుర్చీ వేశారు లాగే కూర్చోడానికి, తీరా కూర్చోబోతుంటే కుర్చీ విరిగిపోయింది. అంటే నేను ఎప్పుడో ఎవడకెంతో కుర్చీ లాగేశాను అనమాట తెలియక. నా చిన్నప్పుడు ఎవడో కుర్చీలో కూర్చుంటే కింద కోడెరు. చిన్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి, చిన్నప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ బల్లలకి కింద కోళ్లు తీసేస్తాం మేస్టర్లకి. పాప కోడి తీసేసిన దాంట్లో కుర్చీలో మేస్టర్ కూర్చుని పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ పాపం చేసిన వాడికి ఇప్పుడు ఏమవుతుందనమాట, ఒరే నువ్వు 8వ తరగతో 5వ తరగతో చదువుతున్నప్పుడు మేస్టార్ కుర్చీలో కూర్చుంటూ ఉంటే అడుగును కోడి పీకావు, ఆయన పడ్డాడు పాపం, ఆయనకి బుర్ర పగిలింది, ఆ దెబ్బతో ఆయనకి జ్ఞాపశక్తి పోయింది, ఈ పాపం నువ్వు చేసావు గనక ఇప్పుడు నీ ఉపన్యాసంలో నీ కోడి తీసేస్తానని భగవంతుడు ఆ కోడి రగ్గొడతాడు. కాబట్టి పడ్డాడు, అలా పడ్డాను నేను ఒకసారి. నా చిన్నప్పుడు ఏం చేశాను, ఏ పార్వతీ టీచర్ గారు ఏ సత్యనారాయణ గారు కూర్చుంటే పీకేసి ఉంటాను. దాంతో పాప వాళ్ళకి ఆ రాజు రోజున కుర్చీలోకి పడి ఉంటారు. ఈ జన్మలో కదా పూర్వజన్మలో తీసుకుంటాను, ఇప్పుడు పడ్డాను. నిజాన్ని నేను పడలా, కానీ నా మీద చెప్పుకుంటే నా మీద ఎవడో కేసేయడు. మేమే చెప్పాను కొన్ని వెళ్ళిని నా వెనకాతల పడతారేమో, ఏ పార్థసారథి గారి మీద అంటే గొడ్డు మెండిపోయి నన్ను అంటావా అని రేపు పొద్దున వెళ్ళి నా ఇంటి ముందు గుడారం వేస్తే నేనేం చేయను? ఈ బాధపడటం కంటే నామే చెప్పుకుంటే గొడవ ఉండదు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, మనం ఇవాళ కుర్చీలోకి పడ్డాం అంటే ఇప్పుడు ఆ కుర్చీ ఇతరులకు ఎవడో పడగొట్టాం. అలాగే ఇవాళ మనకి వాహన సౌకర్యం లేదంటే ఎవడికో వాహనం లేకుండా చేసాం. ఇవాళ మనకి వేళకు అన్నం దొరకట్లేదంటే ఎవడి నోటి ముందు ఉన్న కూడు పడగొట్టామని అర్థం. కట్టుకునే బట్టలు కొంతమందికి ఎప్పుడు చిరిగిపోతున్నాయంటే ఎన్ని కొత్త బట్టలు ఇచ్చినా కొంతమంది కుళ్ళు బట్టలే కట్టుకుంటారు. చూసారా మీరు? రోజు నేను కొత్త పంచి పెట్టేవాడిని. నాకు ఒక శిష్యుడు ఉంటే ఆ శిష్యుడికి కొత్త పంచి పెట్టగానే వాడు దాచేసి బజార్లో అమ్మేసుకునేవాడు. 100 రూపాయల పంచి 50 రూపాయలకి. ఆయన మాత్రం కుళ్ళు పంచే కట్టేవాడు. ఎప్పుడు అలుగుగొడ్డే. ఏమిట్రా అంటే, ఎందుకంటే కొత్త పంచి పాడైపోతుందండి అనేవాడు. చెప్పులు కొత్త చెప్పులు నిజంగా ఇస్తే అవి రోజు ఇంట్లో పెట్టి చెప్పులు లేకుండానే తిరిగేవాడు ఆయన. ఇంకెందుకంటే చెప్పులు, చెప్పులు పోతాయని దాచుకోవడానికి ఇంక చెప్పులు ఎందుకు వేసుకోవడం? యావత్ జీవితం చెప్పులు లేకుండా తిరిగాడు ఆయన. ఎప్పుడు చెప్పులు ఇవ్వండి దాచుకునేవాడు ఆయన. అంటే వాడు ఎప్పుడో చెప్పులు ఇతరులకు ఇవ్వలేదు, ఇప్పుడు చెప్పులు వేసుకునే అవకాశం భగవంతుడు ఇవ్వడంలా. ఎప్పుడు ఎవరికి బట్టలు పెట్టలేదు, ఈ జన్మలో వాడికి బట్ట కట్టుకునే యోగ లేకుండా అలుగుగొడ్డే కట్టుకుంటాడు అనమాట. ఇలా నేల తోడడానికి ఉన్న గొడ్డలా కట్టుకుని దాంతో తిరిగేవాడు ఆయన. ఇవన్నీ వారి వారి ప్రారబ్ధ కర్మములు. ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రామాణికంగా చెబుతున్నమాట. నీవు ఈ జన్మలో ఎందుకు దరిద్రం అనుభవిస్తున్నావు? విను జన్మాంతరమందు మాధవుని సేవింపన్ వివేకంబులే కను లోభం బున దాన కంట కుడవై గర్వంబుతో నిక్కుచును. నీ పూర్వజన్మలో ఒక్కనాడు నారాయణ స్మరణ చేశావా? ఎవరైనా మాధవ గోవిందానం అంటే ఏ మాధవ లేదు గోవింద లేదు మాట్లాడు కూరుకోండి అని ఇతరులను నామస్మరణ చేసేవాళ్ళని చెయ్యకుండా చేసావు. కొంతమంది నిరంతరం 24 గంటల భజనలను పెట్టి నారాయణ స్మరణ చేస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని తిట్టేట. కొంతమంది పాపం ఏకాహ దీక్షని పొద్దునుంచి మళ్ళీ రేపు సూర్యోదయం దాకా, ఈ రోజు సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు ఏకధాటిగా నారాయణ స్మరణో శివస్మరణో చేస్తారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి చెయ్యొద్దు 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 అని గట్టిగా అడ్డం కొట్టేట. మీ వల్ల నాకు నిద్రపోవటం, నిద్ర పట్టడంలా, నా నిద్ర పాడైపోతుంది అని వాళ్ళని ఆ రోజున తర్జన భర్జన చేసి, తర్జించావు భర్జించావు గర్జించావు. మాధవ నామస్మరణ చేయించక నువ్వు ఈ జన్మలో నానాయాతన పడుతున్నావు. ఈనాడు దానకంటకుడవై, పూర్వజన్మలో ఇంకేం చేసావు? దానకంటకుడు అంటే ఇతరులు దానం ఇస్తుంటే వద్దనివట. ఏ పార్వతి గారు, ఏమండి మీకు ఈ ఉంగరం ఇస్తానంటే వద్దండి, ఎందుకంటే ఆయనకి ఉంగరం అనవసరం, బాబు నా మాట వినండి ఆయనకి వద్దు అని చెప్పేట. ఎవరైనా ఇవ్వకపోతే ఒక పాపం, ఇతరులు ఇస్తూ ఉంటే వాళ్ళని ఆపడం ఇంకా పాపం ఉండోయ్. అన్నిటికంటే మహాపాపం ఏమిటో తెలుసా? దానము చెయ్యకపోవడం కంటే దానం చేసేవాడిని దానము చెయ్యవద్దని రెచ్చగొట్టడమే మహాపాపం. దానమిచ్చువారి దానంబుగొనువారి ననుసరించి ఒకరి ఎందొకరికి కనరు పుట్టునట్టి కళ్ళ మాటలు నీవు చెప్పి దానహాని చేసినావు. ఇంకా ఏం చేసావో తెలుసా? ఎవడైనా దానం ఇస్తూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు కశ్యప్ అనే ఆయనకి దానం ఇద్దాం అనుకుంటున్నావు, గోదానం. వద్దు, కశ్యప్కి గోవి ఇస్తే మర్నాడే అమ్మేసుకుంటాడు అని లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఇవ్వకుండా చేసావు. ఇంకా పుచ్చుకునేవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేసేవట్ట? పాపం ఇలాంటి వాళ్ళు ఎవరో గోదానం చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమండి ఆ ఇచ్చేవాడు దొంగండి, లంచగొండండి, వాడి పాపిష్టి సొమ్ము తింటే నువ్వు నాశనం అయిపోతావండి, పుచ్చుకోద్దని చెప్పేవట. అంటే ఇద్దరి దగ్గర చెప్పాడు వాడు. ఇచ్చేవాడినేమో ఇవ్వద్దన్నట్ట. ఎంత మంచి పద్యం అండి నిజంగా. అసలు వెంకటాచల మహాత్మ్యం అంటేనే ఒక అపూర్వ గ్రంథం. దానమిచ్చువారి దానంబు కొనువారి అనుసరించి ఒకరి ఎందొకరికి కనరు పుట్టునట్టి కళ్ళ మాటలు నీవు చెప్పి దానహాని చేసినావు. సహజంగా ఇచ్చేవాడిని ఇవ్వకుండా చేస్తారు చాలా మంది. ఎందుకంటే ఇవ్వడం అనవసరం, ఆయనకి ఇస్తే వేస్ట్. మేము మా గురువు గారికి ఎన్నోసార్లు చెప్పులు ఇస్తే ఆ చెప్పులు ఆయన వేసుకోవట్లేదండి, ఆయనకి పంచి ఇస్తే ఆయన కట్టుకోవట్లేదండి, ఎందుకంటే మీరండి ఇవ్వడం అండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా పక్కనే కూర్చుని కూడా, అబ్బాయి మా గురువు గారు ఏమి పుచ్చుకోరండి, ఆయనకి ఇవ్వద్దండి, ఆయన పాపాత్ముడండి, ఆయనకు ఉంగరం ఇస్తే వేస్ట్ అండి, ఆయనకు బొంగరం ఇస్తే వేస్ట్ అండి అని చెప్పేవాట పూర్వజన్మలో. ఈ జన్మలో కాదు. ఇప్పుడు ఈ పుచ్చుకునే ఆయన దగ్గరకు వచ్చి, ఏమండ్రాయ్ పద్మాకర్ గారు, ఆయన సత్యనారాయణ గారు మీకు ఉంగరం ఇద్దాం అనుకుంటున్నాడు, అమ్మో సత్యనారాయణ గారు దొంగ సొమ్మండోయ్, ఆయన డబ్బులు పుచ్చుకోకండోయ్ అని ఈయనకి చెప్పేవాట. 10 సార్లు మనకు అలా చెప్తే భయం వేస్తుందండోయ్, వాడు పాపాత్ముడు, వాడు సొమ్ముచ్చుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అంటే ఎవరికైనా భయం కలుగుతుంది కదా. అందుకని పుచ్చుకునేవాడి దగ్గరకు వచ్చి పుచ్చుకోవద్దని, ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళేమో ఇవ్వద్దని చెప్పి, ఒకరి మీద ఒకరికి లేనిపోనివి చెప్పి, కళ్ళ మాటలు చెప్పి దానహాని చేసినావు. దానం చేయకుండా చేసావు. నిజంగా దానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కర్మగారి దుర్వినియోగం అవ్వచ్చు. అంత మాత్రం చేత దానం తప్పు కాదుగా, అన్ని వేళలా దుర్వినియోగం ఎందుకు అవుతుంది? ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఒకేసారి 10 మంది పంచెలు ఇస్తే 10 మంది పంచెలు వాడు కట్టుకోలేకపోతావు. ఓ పంచి కట్టుకుంటే ఓ పంచి పక్కవాడికి పెడతాడు. తప్పే ఉంది ఇందులో, నువ్వు ఇవ్వడం వరకే బాధ్యత. కానీ ఆయన ఏమన్నా ఈ పంచెని ఏమైనా చింపాడా, తీసుకెళ్ళతే శవం మీద కప్పాడు, అది కూడా పుణ్యమే. ఒకవేళ కప్పినా ఇంతగా, నిజం చెప్పాలంటే శివుడి మీద కప్పింది అనుకంటే శవం మీద కప్పితే శివుడు సంతోషిస్తాడండి. శివుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? నాకు బట్టలు కట్టక్కర్లా, ఎలాగో కట్టట్లేదు ఆయనకి. నా మీద పంచి కప్పపోయినా పర్వాలా, కానీ పాప చచ్చిపోయాడు వాడి మీద ఇంత కప్పండర్రా అంటట్టు ఆయన. అటువంటి మహాత్ముడు. కాబట్టి ఎప్పుడు ఇచ్చేవాణ్ణి ఇవ్వద్దనకూడదు, పుచ్చుకునేవాణ్ణి పుచ్చుకోవద్దని పీడించకూడదు. ఇలా నీ పూర్వజన్మలో మహాపాపాలు చేసావు, ఒకటి కాదు రెండు కాదు. ఆచార విహీనుడవై ఏ చోటులనైన కుడిచి హెచ్చగు జనులను చూచి హసించుచునుంటివి, దాచితి వర్థంబు నీవు దానములీకన్. ఏమాత్రం ఆచారం లేకుండా తినకూడని చోట తిన్నట్ట, ఇంకెక్కడ పడితే అక్కడ అడ్డమైన గడ్డి తినేసాడనమాట. ఆహారం తినడానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఎల్లబడితే అలా తినకూడదు. ఒక్క రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం తప్పదు, ఎందుకంటే ఓ 24 గంటలు 36 గంటలు ఇక్కడ ఎక్కితే మళ్ళీ మీరు కాశీ వెళ్ళాలంటే చాలా కష్టం గనక, ఆలోపు ఆకలి వేస్తే శరీరాలు ఈ పూర్వంలా నిలబడడం లేదు గనక, అటువంటిప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఏదో తింటాం. దానికి అధ్వాన్నము అని పేరు, అది దోషం కాదు. అర్ధము అంటే దారి, దారిలో తినే అన్నాన్ని అధ్వానం అంటారు. ఇంకా పూర్వం నడిచెళ్ళేవారు కదండి, పాపం నడిచెళ్ళేవాడికి కళ్ళు తిరిగిపోతే ఏమవుతుంది? ఆ పక్కనే శ్మశానం ఉన్నా తెలియకుండా అక్కడ కూర్చుని తినేస్తాడు, తప్పదు. ముఖ్యంగా రైల్లో సరిగ్గా 1 సీటో లేక లాస్ట్ సీటో ఉందనుకుందాం, ఇటు ఇటు ఏముంటాయి, సరిగ్గా శౌచాలయాలు ఉంటాయి, ఆలయాలు ఉండవుగా అక్కడ, అందులోకి చీటికి బయటికి వెళ్ళొస్తూ ఉంటారు. ఆ వెళ్ళొచ్చిన వాడు చేతులు కడుక్కుని ఆ నీళ్ళు ఇలా తల్లితే ఆ నీళ్ళు నీ మీద పడినా, ఆ కంచం మీద పడినా, అందులో ఉన్న పదార్థం మీద పడినా ఆకలి కాబట్టి తినక తప్పదు. ఆ సరిగ్గా ఎంట్రన్స్ దగ్గర ఉన్నవాడికి ఎంత చికాకు అంటే అది, వచ్చేవాడు పోయేవాడు నానా నీళ్లు తొలుతాడు. మీరేమో అపవిత్ర పవిత్రం అని నీళ్లు తల్లితే కవచమితి కవచమితి పరమం పవిత్రం అని ఈయన తల్లితే నీళ్లు, ఆయనేమో ఆ నీళ్లు తొలుతాడు చేతి నీళ్లు. ఆ చేతి నీళ్లు రామచంద్ర ప్రభో ఏం నీళ్ళో తెలియదు, అయినా తప్పదు అధ్వానం అంటారు దానికి. అందుకని ఏమన్నాడు, ఒక్క దారిలో మాత్రం నీ ఇష్టం ఎలా తిన్నా పర్వాలా, కానీ ఇలాంటి చోట ఇష్టవుతాడు తినకూడదే. ఆహారానికి ఒక నియమం ఉన్నది, ఆచారం పాటించక మంచి బట్టలు కట్టుకోక స్నానం చెయ్యక అపవిత్రుడివై ఎక్కడ పెడితే అక్కడ తిన్నావు, తినకూడనివి తిన్నావు, త్రాగకూడనివి త్రాగావు. 3 పదార్థములకి ప్రాయశ్చిత్తం లేదు పొమ్మన్నారండి. అందులో ముఖ్యంగా విప్రులకి ప్రాయశ్చిత్తం లేదు. అందులో ఒకటి ధూమపానం. ఈ ధూమపానం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం లేదు. దానికి ప్రాయశ్చిత్తం ఒకటే, అదేమిటి? గోవుల్ని భక్తితో పెంచడం. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం మాత్రం ఇది ఒక్కటి చెప్పారు బ్రహ్మపురాణంలో. ఆవులకి సేవ చేస్తే ఈ చుట్టా బీడీ సిగరెట్ కాల్చేవాడికి ప్రాయశ్చిత్తం అయిపోతట. అంటే మరి రోజు కాల్చి రోజు సేవ చేయమని కాదు, సాధ్యమైనంతవరకు ఇలాంటి దోషం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం అది. ఇంకా రెండవది అభక్ష్య భక్షణం, తినకూడనివి తింటే దానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు, కానీ గోవులకి సేవ చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అట్టమైన గడ్డి ఎక్కడ పడితే అక్కడ తినకూడనివి తిని తాకూడనివి తాగి ఇక కనిపించే కదా, దాన్ని సీసాలకి సీసాలు తాగేస్తే ఇంక అటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంటుంది? కానీ గోసేవ అంత పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఇస్తుంది. ఆవుకి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆవుకి ఇంత గడ్డి పెట్టి ఆవుని దానం చేసినా ఆవుకి లేకపోతే ఏదన్నా ఇచ్చినా మొత్తం మీద ఆవుని పూజిస్తే ఆ పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇంకా 3వది అన్నిటికంటే నీచ జనసాంగత్యం, నీచులైన వ్యక్తులతోటి తిరిగితే దానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు. ఒక వ్యక్తి నీచుడు, వాడు పాపాత్ముడు, వాడి దగ్గర బొత్తిగా మంచితనం లేదు, వాడు నాస్తికుడు వ్యసనపురుడు అని తెలిస్తే వాడిని వదిలేమని శాస్త్రం చెబుతున్నది. అటువంటి వాడితో స్నేహించకూడదట. నీచులు అంటే ఎవరెవరు? గురుద్రోహి, బ్రహ్మద్రోహి, అన్నద్రోహి, మిత్రద్రోహి, మిత్రులకి ద్రోహం చేసేవాడు, గురుద్రోహం చేసేవాడు, అన్నం పెట్టిన వాళ్ళని తిట్టేవాడు, కడుపు నుండి అన్నం పెట్టిన వాడిని వీడి అన్నమేం పెట్టాడు, వాడు మొహం సున్నం పెట్టాడని తిట్టకూడదట. అలాగే పురోహితుల్ని తిట్టేవాళ్ళు ఉంటారే, అసలు పురోహితుల్ని తిట్టడానికి అధికారం మనకు ఎవరికీ లేదు. ఒకసారి పౌరోహిత్యం చేపట్టాడంటే అతడు సాక్షాత్తు బ్రహ్మ. ఆయనలో దోషం ఉంటే ఆయన అనుభవిస్తాడు, నువ్వెవడో తిట్టడానికి. ఆయనలో పాపం ఉంటే ఆయన చూసుకుంటాడు, ఆ పాపాన్ని పరమాత్మ చూస్తాడు. మనం మాత్రం వ్యక్తిగతంగా తిట్టకూడదు. కాబట్టి ఈ ద్రోహానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు. ఇలా కొన్ని పాపాలు ఉన్నాయి. ఇవన్నీ చేసినటువంటి వాడిని నీచుడు అంటారు. ఈ నీచులతో స్నేహం చేయటం కూడా మహాపాపం. అందుకే మీలో ఎవరైనా గురుద్రోహులు ఉన్నారని తెలిస్తే ఆ రోజు నుంచి వాళ్ళతో మాట్లాడకండి. మనకి ఎంత నష్టం వచ్చినా అన్నద్రోహితో, గురుద్రోహితో, మిత్రద్రోహితో, బ్రహ్మద్రోహితో సాంగత్యం నకుర్యాత్ ప్రాణాపాయ స్థితిరపి. నీకు ప్రాణాపాయ స్థితి అయ్యుండొచ్చు, ప్రాణం పోయే స్థితిలో కూడా వీడితో స్నేహం చేయకని శాస్త్రం. అటువంటి నీచమైనటువంటి పనులు చేసేటటువంటి వాడికి ప్రాయశ్చిత్తం చాలా కష్టమైనప్పటికీ ఒక్క గోసావ మాత్రం వాళ్ళకి పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. నువ్వు పూర్వం అలా చేసావు, పైగా నీకంటే పెద్ద జనుల్ని హసించుచునుంటివి, చాలా అవమానం చేసేటండు, వేళాకోళం చేసేట. తనకంటే బాగా పండితులు గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళని ఎప్పుడు మనం బాధ పెట్టకూడదు సుమా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పండితుల్ని మనం బాధ పెట్టామంటే, జ్ఞానుల్ని బాధ పెట్టామంటే, పౌరాణికుల్ని పీడించామంటే, ఎరా నువ్వు పౌరాణికుడువా, నువ్వు నాకు క్షమార్పణ చెప్పు నా కాళ్ళ మీద పొడి అన్నావంటే ఇంకా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, అది మహాపాపం. ఓరి బాబు, అసలు ఆ పాపం చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉందంటే చరిత్రలో లేదట. అలాంటి పాపం చేసిన వాళ్ళని తలుచుకుంటేనే నాకు శరీరం గగురు పడు గురవుతుంది అనమాట. ఎందుకంటే మీరు మొత్తం 18 పురాణాల్లో 300 శ్లోకములు పురాణజ్ఞులకు అపచారం చేయటం వల్ల వచ్చే నష్టాన్ని చెప్పే. అసలు పండితుణ్ణి, పెద్దవాణ్ణి, జ్ఞానిని ఒకవేళ తిట్టినా అది నాకు వరం అనుకోవాలట. పూర్వం మహాత్ములు ఎలా ఉండేవారు తెలుసా? మనలాంటి వాళ్ళం చిన్నప్పుడు పాఠానికి వెళ్ళేవాళ్ళం, గురువులు తిడితే ఒరే దుర్మార్గుడా, ఒరే పనికి మన విధవాన్ని తిట్టేవారా లేదా? తిడితే ఎంతో ఆనందంగా ఉండేది, మాస్టర్ తిడితే ఇంకొకసారి తిడితే బాగుండు అనిపించేది. అలాంటి రోజులు పోయాయి. గురువులు తిడితే ఆశీర్వచనం అవుతుంది అది. ఆ రోజులు పోయి ఇప్పుడు గురువు గారు తిడితే గురువు గారి మీద ఆయన్ని ధర్నా చేయటం, ఆయన్ని రాజీనామా చేయమండం, మన మతాన్ని మనం తిట్టుకుంటున్నాం, మన మతాన్ని మనం తిడుతున్నాం, ఇష్టం వచ్చినట్టు కృష్ణుండి రాముడిని విమర్శిస్తే పట్టించుకోం, కానీ గురువు గారు ఒరే కూర్చోరా అంటే ఒరే అంటావా, నీ సంగతి చూస్తామని కోర్టులో కేసేస్తే ఇంక రేపటి నుంచి మాస్టర్లు పాఠం చెప్పరు. కాబట్టి పండితులు ఎప్పుడు అపహాస్యం చేయకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు. వాళ్ళ కళ్ళల్లోంచి పొరపాటున నీటి బొట్టు నేల మీద పడితే ఆ నేల మీద వర్షాలు కురవు, గుర్తుపెట్టుకోండి. అందుకని భయపడుతున్నాను నేను ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నానంటే, ధర్మరాజు కళ్ళ నుంచి నీటి బిందువులు నేల మీద పడితే ఆ క్షేమం లేక క్షామం అవుతుందిట ఆ దేశం అంతా, ఆ దేశం నాశనం అయిపోతుందని మనకు పురాణాలు చెప్పాయి, భారతం చెప్పింది. అంతకంటే ప్రమాదం పురాణం చెప్పేవాడి కళ్ళలో నీళ్లు తిరిగేవాడు బాధపడి ఏ సత్యనారాయణ మాస్టర్ లాంటి వాళ్ళు, ఏ కోటేశ్వరరావు గారు, ఇంకో పండితుడో పురాణం చెప్పేటటువంటి వాడు పొరపాటున బాధపడి కన్నీళ్లు పెట్టుకుని నేల మీద పోస్తే ఆ నీళ్లు ఇంకా ప్రాంతం అంతా కరువు కాటకాలతో నిండిపోతుంది, ఆ రాష్ట్రం ఆ దేశం పాడైపోతుంది. నువ్వు అలాంటి పాపం చేసి హెచ్చైన పండితుల్ని అపహసించావు. దాచితి వర్ధంబు నీవు దానములీకన్, దానం చెయ్యక డబ్బంతా దాచుకున్నావు. ఆ పాప చెయ్యంబు ఇప్పుడా కాపిల్ల తీర్థమున గ్రొంకగాని తొలంగిన్, శ్రీ పద్మాలయ కృప నీకీ పట్లనుగా వలయునదెట్లంటే నిన్. ఇప్పుడు నీకు రహస్యం చెప్పాలి, నువ్వు చేసిన మహాపాపాలకి అంతు లేదు, ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. నీ అదృష్టం ఏంటంటే, నీ చిన్నప్పుడు ఒక గురువు ఉపనయనం చేసి నీ చేత గాయత్రి మంత్రం చేయించి గాయత్రి మంత్ర ప్రభావముతో నీ పూర్వజన్మ కర్మ తొలగిపోగాక అని వరమిచ్చాడు. ఆ వరం వల్ల కష్టాలు రాగానే ఆత్మహత్య చేసుకుందామని అడవిలోకి వచ్చి ఈ క్షేత్రానికి వచ్చావు. నీకు ఇందాక కనబడిన వాడు సనక మహర్షి, అంటే నా సోదరుడు, నేను సనత్ కుమారుణ్ణి, మా సోదరుణ్ణి నీ దగ్గరికి పంపా, నిన్ను కపిల తీర్థంలో స్నానం చెయ్యమని మా సోదరుడే చెప్పాడు, నువ్వు అందులో స్నానం చేయగానే ఏమైపోయింది, మొత్తం ఇంతవరకు నువ్వు చేసిన మహాపాపాలు పటాపంచలయ్యాయి. సుస్పష్టంగా చెప్పాడు, ఆ పాప చెయ్యంబిప్పుడు ఆ కాపిల తీర్థమున గ్రొంకగాని తొలంగన్, కపిల తీర్థంలో స్నానం చెయ్యగానే ఈనాటి వరకు నీవు చేసిన మహాపాపములన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పుడు నువ్వు పుణ్యాత్ముడివి, పుణ్యాత్ముడివి కాబట్టే ఈ కొండ ఎక్కగలిగావు. ఈ కొండ పైకి ఎక్కాక నీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించాలనుకుంటోంది. ఆ లక్ష్మీదేవి యొక్క ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని కొండ మీదకి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారి సన్నిధానంలో పుష్కరిణి దగ్గరున్న మెట్లలో ఏదో ఒక మెట్టు మీద కూర్చుని జపం చెయ్యి. 40 రోజుల పాటు రోజుకు 1000 సార్లు చొప్పున ఈ మంత్ర జపం చేసిన వాడికి లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. అంత గొప్ప మహామంత్రం ఇది.
వ్యూహ మహాలక్ష్మి సదా శ్రీహరి వక్షస్థలమున చిరభూషణమై, వ్యూహ మహాలక్ష్మి సదా శ్రీహరి వక్షస్థలమున చిరభూషణమై, మాహాత్మ్యముతో నెలకొని బాహుళ్యముతోడ సిరులు భక్తులకిచ్చున్. వ్యూహ మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉన్నది. ఆనాటికి వెంకటేశ్వరుడు అంటే ఈ వెంకటేశ్వరుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న శ్రీనివాసుడి కంటే ముందు మొట్టమొదట వరాహ వెంకటేశ్వరుడు కొండ మీద ఉన్నాడు. మొట్టమొదట ఉన్నది ఎవరు? వరాహస్వామి వారు, ఆయనే వెంకటేశ్వరుడు. రెండోసారి నరసింహ వెంకటేశ్వరుడు. ఇప్పటికి కూడా మీరు మెట్లమట పైకి వస్తూ ఉంటే నరసింహస్వామి వారి గుడి ఉంటుంది, అవునా? ఆయన నరసింహ వెంకటేశ్వరుడు రెండో ఆయన. మూడో ఆయన రామ వెంకటేశ్వరుడు. ఆ తర్వాత శ్రీకృష్ణ వెంకటేశ్వరుడు. ఇప్పుడున్నవాడు శ్రీనివాస వెంకటేశ్వరుడు. వీళ్ళందరికీ వక్షస్థలం మీద ఎడమవైపున లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ లక్ష్మీదేవికి వ్యూహ మహాలక్ష్మి అని పేరు. వ్యూహ మహాలక్ష్మి అనే పేరుతో ఎనిమిది బంధములతో లక్ష్మీదేవి ఉంటుంది. ఎనిమిది రకాల బంధం అంటే కాళ్ళు మడతేసుకుని, చేతులు ముద్రలో పెట్టి, కళ్ళు చూపులు, కొప్పు, నడుము, ఇలా ఎనిమిది అవయవములను భక్తులను అనుగ్రహించేందుకు వీలుగా పెట్టుకుందిట ఆవిడ. అలా అవయవాలు పెట్టుకుందంటే భక్తులను చూపులతో అనుగ్రహిస్తుంది, మంత్రజపంతో సంపదలు అందిస్తుంది అని అర్థం. అందుకే దానికి అష్టాంగ వ్యూహం అని పేరు. అష్టాంగ శబ్దాన్ని విడిచిపెట్టి వ్యూహ మహాలక్ష్మి అంటారు. వెంకటేశ్వరుడు వక్షస్థలం మీద ఎప్పుడు కూడా ఉంది. స్వామివారు నిలువెత్తు మూర్తున్నారు కదా, ఆయన వక్షస్థలం మీద ఎడం వైపున విగ్రహంలోనే ఉంటుంది. పైన ఇప్పుడు బంగారు పతకం పెడుతున్నారు లక్ష్మీదేవి యొక్క ఒక రూపుని. ఆ తల్లి పేరేమిటి? వ్యూహ మహాలక్ష్మి. ఆ వ్యూహ మహాలక్ష్మి సర్వకాల సర్వావస్థలలో శ్రీహరి వక్షస్థలం మీద ఉంటుంది. అటువంటి తల్లి మంత్రాన్ని నీకు ఇస్తాను, ఆవిడ జపం చేసావంటే నీకు సంపదలు వస్తాయి. వాహనాలు ఇవ్వకపోవటం వల్ల నీకు ఈ జన్మలో వాహనాలు లేవు. అన్నం పెట్టకపోవడం వల్ల అన్నానికి యాత్ర పడ్డావు. ఎవరికి శయ్యాదానం చెయ్యకపోవటం వల్ల ఈ జన్మలో నీకు మంచం లేకుండా పోయింది. కప్పుకునే దుప్పట్లు ఎవరికి ఇవ్వకపోవటం వల్ల ఈ జన్మలో చలికి నీకు కప్పుకోవడానికి వస్త్రాలు లేకుండా పోయాయి. వస్త్రదానం చేయకపోవటం వల్ల కట్టుకునే బట్టలు లేవు. ఈ విధంగా నువ్వు ఎన్నో బాధలు పడ్డావు. పూర్వజన్మలో నువ్వు కన్యాదానం మాత్రం చేసావు, అందుకే నీకు నలుగురు కన్యలు ఈ జన్మలో భార్యలు అయ్యారు. అదొక్కడు పుణ్యం చేసేటండు. ఈ జన్మలో పెళ్ళి అవ్వట్లేదంటే కన్యాదానం పూర్వజన్మలో చేసి ఉండవు, లేదా పెళ్లి తిడగొడితే ఈ జన్మలో అలా అవుతుందట. ఇవన్నీ నియమాలు. అందుకని శాస్త్రం ఏం చెబుతున్నదంటే, నాయన నీకు యోగి అయితే యోగులకి ఏమీ అక్కర్లా, యోగులకి ఏ బంధాలు అక్కర్లా. యోగివి కానివాడే కదా ఏడుస్తాడు, నాకు డబ్బు కావాలో లేకపోతే ఇంకోటి కావాలో అన్నాడంటే వాడు యోగి కదా, వాడు భోగి. భోగివై నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ పాపం అంతా స్నానం వల్ల పోయింది, ఇక సంపద కావాలంటే నేను నీకు మంత్రం ఇస్తాను. ఈ మంత్రం నేను ఎవరికి ఇవ్వను అంత తేలిగ్గా. నీకెందుకు ఇస్తున్నానో తెలుసా? కపిల తీర్థములో స్నానము చేసావు కనుక కపిల తీర్థ స్నానం అంత పుణ్యప్రదమైనది. ఇప్పుడు చెబుతాను విను అనగానే, అసలు ఆ వ్యూహలక్ష్మి ఎలా ఆవిర్భవించింది అని అడిగాడు వీడు. మంత్రం తీసుకునే ముందు లక్ష్మి గురించి తెలుసుకోవాలనిపించిందిట. అప్పుడు చెప్పాడు ఆయన, ఆ వ్యూహలక్ష్మి వృత్తాంతంబు విను దయాలోల తరంగాక్షి లోకమాత పూర్ణచంద్ర నిభాస్య పురుషోత్తమ ప్రియ పద్మాలయ విమల పద్మపాణి వ్యూహ భేదముల చేనొనరి మహాలక్ష్మియన కీర్తియన జయయనగనొప్పు కారుణ్య దివ్య మంగళ విగ్రహయగు మహాదీన రక్షణియగుచునుండు వినుము అనాయాసముగా భక్త వితతి చేయు పాప చెయ్యమునడంచి సంపదలనిచ్చు. ఆ మహాదేవి మంత్రము ఏ నాప్తముగను చెప్పెదను నీవు సద్భక్తి చే జపించు. పూర్వం జగదంబ లోకరక్షణ కోసం సంపదలను అందించడానికి ఒక రూపం ధరించింది. ఆ రూపమే వ్యూహలక్ష్మి. ఆవిడ పరమదయాస్వరూపిణి. ఎవరైనా కష్టాలతో ఉన్నవాళ్ళు అమ్మా లక్ష్మి రక్షించు అనగానే వాళ్ళకేసి తన దయాదృష్టిని ప్రసరింపచేస్తుంది. లోకాలకి తల్లి పూర్ణచంద్రబింబం వంటి ముఖం కలిగినది. అనేక పర్యాయములు అవతరించింది. క్షీరసముద్ర రాజ తనయగా వచ్చింది పాలసముద్రం చిలికినప్పుడు. భృగు మహర్షి తపస్సుకు మెచ్చుకుని భృగు మహర్షికి కీర్తి అనే భార్య ద్వారా, ఖ్యాతి అనే భార్య ద్వారా భార్గవి అనే పేరుతో పుట్టింది.
ఇప్పటి వరకు మహాలక్ష్మి 16,000 పర్యాయములు ఆవిర్భవించింది. అందుకే మహాలక్ష్మి యొక్క అవతారాలు 16,000, విష్ణుమూర్తి అవతారాలు 22 అమ్మవారి 16,000 అవతారాలు. ఏకంగా ఎన్నండి, భార్గవిగా, లోకమాతగా, ఇందిరగా, పద్మగా, పద్మాలయగా, వ్యూహలక్ష్మిగా, మంగళదేవతగా, క్షీరసముద్రరాజ తనయగా, పర్వతరాజ పుత్రికగా, ఇలా 16,000 అవతారాలు ఎత్తింది. ఈ అవతారాలలో 8 అంగములతో కూడిన మడతలు వేసుకుని కూర్చున్న ఒకనొక ఆకారానికి వ్యూహలక్ష్మి అని పేరు. ఈ వ్యూహలక్ష్మికి మొదటి అవయవం కాళ్ళు. కాళ్ళు పద్మాసనం వేసుకుంటుంది, అదొక వ్యూహం. వ్యూహం అంటే మన అవయవాలు ముడుచుకొని కూర్చొనుట. మీరు కూడా అలాగే ఏం చేస్తున్నారు, బాసిన మఠం వేసుకోవటమో, లేకపోతే కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకునో, ఇలా చెయ్యి కింద చెయ్యి వేసుకునో, ఇవి కూడా అంగాలే, ఇవి వ్యూహాలే. కాబట్టి ఈ వ్యూహాలు బెడిసి కొడతాయి, ఆవిడ వ్యూహం బెడిసి కొట్టదు. వ్యూహము అంటే ఆరోగ్యమును ఇచ్చున్నది, ఇతరులను అనుగ్రహించున్నది. అందుకే వ్యూహానికి ఆసనం అని కూడా పేరు. పద్మాసనం వేసి కూర్చుంటే ఆరోగ్యానికి మంచిది, వీరాసనం వేయండి ఆరోగ్యానికి మంచిది, మయూరాసనం వేయండి ఆరోగ్యానికి మంచిది, నిద్రాసనం వేయండి ప్రమాదం. కాబట్టి ఆసనం ఇతరులకు ఉపయోగపడాలి, తనకు ఉపయోగపడాలి, అటువంటి ఆసనమును వ్యూహము అంటారు. అమ్మవారు ఏం చేస్తుందట, ముందు పద్మాసనం వేసుకుంది, అదొక వ్యూహం. రెండోది ఏం చేసింది, కళ్ళు అర్ధని మీలిత నెత్తరాలుగా పెట్టింది, సగం సగం తెరిచి సగం మూసి ఉంటుంది, ఇది రెండవ వ్యూహం. మూడవది ఏమిటి, 4 చేతుల్లో ఒక చేతితోటి పద్మం పట్టుకుంది, ఒక చేతితో వరం ఇస్తోంది, ఒక చేతితో అభయం ఇస్తోంది, ఒక చేతిలో శంఖం పట్టుకున్నది. వ్యూహలక్ష్మికి ఎప్పుడు శంఖం ఉండాలి, ఓ చేతిలో పద్మం ఉండాలి. ఈ 4 చేతులు 4 ముద్రలు, అక్కడికి 4, 2, 6 ముద్రలు. తర్వాతది నాభిస్థానం, నాభి దగ్గర ధ్యానం కేంద్రీకరించింది, మణిపూరక చక్రం దగ్గర ధ్యానాన్ని కేంద్రీకరించింది, ఇది 7వ ముద్ర. ఇంకా 8వ ముద్ర అన్నిటికంటే చాలా గొప్ప ముద్ర, సమున్నతమైన ముద్ర. అదేమిటి, నాసికాగ్రాన్ని భక్తులకేసి సూటిగా చూసేలా చూడటం, అలా ముక్కు చివరిని అలా చూపిస్తోందిట. మనం కూడా ధ్యానం చేసేటప్పుడు ముక్కు మీదకి, నాసికాగ్రం మీదకి దృష్టి చేరిస్తే దానివల్ల తొందరగా పరమాత్మ లభ్యమవుతాడు. అందుకే యోగులు ఏం చేస్తారంటే ధ్యానాన్ని అలా నాసాగ్రం దగ్గర చేరుస్తారు. ఇది కనపడుతూ ఉండాలి, ఇంకేది కనపడకూడదు, చుట్టుపక్కల ఎవరు కనపడకూడదు. నాసాగ్రం మీద దృష్టి పెట్టావా, పెట్టాం, పక్కన ఈయన కనపడుతున్నారా, కనపడుతున్నారు, ఈవిడ కనపడుతుందా, కనపడుతుంది, కెమెరా కనపడుతుందా, కనపడుతుంది, అది నాసాగ్రం కదా, అప్పుడు నాసాగ్ వెళ్ళిపోతాం పైకి. కాబట్టి నాసాగ్రం మీద అంటే ఇక్కడ తప్ప ఇంకే ఉండకూడదు. ఈ నాసాగ్రం దగ్గర యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడు, ఆయన అనుగ్రహం కోసం దృష్టిని ఇక్కడ పెడుతుంది ఆవిడ. ఈ 8 ముద్రలతో కూడిన లక్ష్మికి వ్యూహ మహాలక్ష్మి అని పేరు. ఆ తల్లి కీర్తిగా, జయగా, కారుణ్య స్వరూపిణిగా ప్రసిద్ధురాలు. ఎవరైనా దైన్యంతో ఆశ్రయిస్తే వాళ్ళని అనుగ్రహిస్తుంది, తొందరగా అనాయాసంగా భక్తులకు సకల సంపదలని ప్రసాదిస్తుంది. అటువంటి తల్లి మంత్రం చెబుతాను. ఏది, ఒక్కసారి ఈ పక్కనే ఉన్న వాగులో కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి కూర్చోనగానే ఆచమనం చేసి కూర్చున్నాడు. ఎప్పుడు మంత్రాన్ని ఉపదేశించే ముందు గురువు గణపతి ప్రార్థన చేయిస్తాడు, శ్రీ మహాగణాధిపతయే నమః. చెప్పనందరూ కూడా, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఈ మంత్రాన్ని సనత్ కుమారుడు ఉపదేశిస్తున్నాడు. ఉపదేశించే ఆయన యోగేశ్వరుడు, పొందేవాడు ఆర్తి కలిగిన భక్తుడు. మీరు కూడా కాసేపు భక్తులై ఆ మంత్రానుష్ఠానం స్వీకరించాడు. చెప్పండి అతను కూడా, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. అత్యద్భుతమైన వ్యూహలక్ష్మి మంత్రం. కోరికలుంటే కోరికలు తీర్చి సంపదలు ఇస్తుంది, కోరికలు లేకపోతే కైవల్యం ఇస్తుంది. జ్ఞానం కావాలనుకుంటే జ్ఞానం ఇస్తుంది. ఇందులో అన్ని విశేషాలు ఉన్నాయి. ఈ మంత్రాన్ని స్వయముగా సనత్కుమారుల వారు ఆత్మారాముడనేటటువంటి భక్తునికి ఉపదేశించాడు. అంగన్యాసకరన్యాసాలు కూడా ఇచ్చాడు ఆయనకు అవసరం కనుక. అందరికీ అంగన్యాసకరన్యాసాలు అక్కర్లేదు, కేవలం ఆ సమయంలో జపం చేసినా చాలు. మొత్తం మీద ఈయనకి ఇచ్చాడు, లక్ష్మీ మంత్రం ఉపదేశించాడు. దీనికి ధ్యానం, ఎప్పుడైనా సరే ధ్యానం కూడా చేస్తే మంత్రం ఇంకా బాగా పనిచేస్తుంది. దీనికి ధ్యాన శ్లోకం ఏమిటనమాట, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ శ్లోకాన్ని ముందుగా ధ్యాన శ్లోకంగా చెప్పుకుని అప్పుడు ఈ మంత్రాన్ని చేస్తే అటువంటి వారికి ఇంకా తొందరగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు చెప్పి వెళ్ళు, వెంకటాచలానికి వెళ్ళు, ఆ పైన స్వామి పుష్కరుడిలో స్నానం చెయ్యి, భూదేవి సమేతుడైన వరాహస్వామి వారికి భక్తి శ్రద్ధలతో ఏటికోళ్లు సమర్పించు. ఏటికోళ్ళు అంటే నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసుకో. అక్కడ ఏదో ఒక మెట్టు మీద కూర్చో, కూర్చుని ఈ జపం చెయ్యి, శ్రీనివాసుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నిరంతరం భక్తులకి ప్రత్యక్షమై వారిని అనుగ్రహించే మహానుభావుడు శ్రీనివాసుడు. ఆయన ఆర్తత్రాణపరాయుడు, సులభంగా దొరుకుతాడు, కలియుగాలలో మరింత తొందరగా లభిస్తాడు. పో అనగానే ఆయన ఆ క్షణం ఎక్కడి నుంచి బయలుదేరాడు, మహావేగంగా కొండెక్కాడు, అతిభక్తితో శ్రద్ధతో స్నానం చేశాడు. స్వామి పుష్కరిణి అత్యంత పవిత్రమైన సరస్వతీ నది గుర్తుపెట్టుకోండి. సరస్వతీ నదికి స్వామి పుష్కరిణికి ఏమీ తేడా లేదు. ఒకనొకప్పుడు అమ్మవారు సరస్వతీదేవి, అప్పటికింకా గంగానది భూలోకానికి రాలేదు. కేవలం ఒకటి రెండు చోట్ల వాగులున్నాయి, వంకలున్నాయి. నర్మదా నది మాత్రం ముందే వచ్చింది. నర్మదా నది తర్వాత గంగ వచ్చింది, చాలామందికి తెలియదు. కానీ అప్పుడు సరస్వతీదేవికి ఒక ఆలోచన వచ్చింది, ఎక్కడో బ్రహ్మలోకంలో ఉండి వాగ్దేవిగా ఉంటున్నాను, అందరూ సరస్వతి అంటే వాగ్దేవి అని పొగుడుతున్నారు, కనపడకుండా వాక్కు రూపంలోనే వినపడడం వల్ల నాకు అంతగా గుర్తింపు ఉండదు, నేను నా శరీరాన్ని ఒక నదిగా మార్చి ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళని అనుగ్రహిస్తే అప్పుడు ప్రజలంతా నన్ను గుర్తిస్తారు. ప్రజల యొక్క గుర్తింపు నాకు, వాళ్ళను అనుగ్రహించిన పుణ్యం నాకు, నదులలో నన్ను మించిన నది మరొకటి లేదు అనిపించుకుందామనే ఉద్దేశంతో వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చింది. హిమాలయ పర్వతాల్లో బదరీ ప్రాంగణానికి వచ్చింది. అందువల్ల ఆవిడేం చేసింది, భూలోకానికి వచ్చి బదరి అనే ప్రాంగణంలో తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని మెప్పించి తన శరీరాన్ని నదిగా మార్చుకుందాం అనుకున్నది. చాలా కఠోర దీక్షతో ఒక 1000 సంవత్సరాల పాటు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేసింది. ఆ జపకాలంలో బ్రహ్మమానసపుత్రుడు, ప్రజాపుత్రులలో ఒకడు పులస్త్య ప్రజాపతి అక్కడికి వచ్చాడు. పులస్త్య బ్రహ్మ, ఆయన కూడా సరస్వతి తపస్సు చేస్తున్న కొండ గుహకి పక్కనే కూర్చుని తపస్సు చేద్దాం అనుకున్నాడు. తపస్సు మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయనకి దాహం వేసింది. చెప్పానుగా ఆ సమయంలో ఎక్కడ నది లేదు, అక్కడ నీళ్లు లేవు. సరస్వతి మాత కంటే నీళ్ళు అక్కర్లా, కానీ ఈయన పులస్త్యుడికి అలాగదే. ఆయన భూలోకానికి రాగానే దాహం వేసింది, మంచినీళ్ళు కావాలనిపించింది. వెంటనే ఎవరిస్తారా మంచినీళ్ళు అని చూశాడు. ఆ పక్కనే సరస్వతి కనపడగానే, అమ్మో మా అమ్మ ఇక్కడే ఉందనుకుని, అమ్మ మంచినీళ్ళి అన్నాడు. కఠోర నియమంతో కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపనిష్ట గరిష్ఠురాలై ఉన్న సరస్వతీదేవి, ఈ పులస్త్యుడు వచ్చి మంచినీళ్ళు మంచినీళ్ళు అంటే కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. తపస్సు చేసుకునే వాళ్ళకి పక్కన ఏం జరుగుతుందో తెలియదు, ఎవరి మాటలో వినపడవు. అందరి మాటలు చెవిలో పెడితే ఆ తపస్సు ఎలా అవుతుంది, అది ఉపన్యాసం అవుతుంది. ఉపన్యాసం చెప్పేవాడికి చెవులోనే పడుతూ ఉంటాయి శబ్దాలు. ఆ శబ్దాలు చేసేవాళ్ళకి ఏమో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు. అందుకే వంట, భోజనము, ఉపన్యాసం పక్కపక్కన ఉండకూడదట. భోజనం ఒక చోట, ఉపన్యాసం మరో చోట ఉంటే లాభం ఏంటంటే, ఈ ఉపన్యాసం యొక్క కిలోమీటర్ నడిచి వెళ్ళి అనుకోండి మనకి కరకరలు ఆడుతుంది, ఇంకో నాలుగు మొత్తలు ఎక్కువ తింటాం. ఆ వంట చేసుకునే వాళ్ళు కూడా హాయిగా వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, మంచి మంచి కాఫీలు తాగుతూ ఉంటారు, జంతికలు గొంతుకి దాకా తినచ్చు, ఈతలకు పెట్టచ్చు. ఈ రెండు కొంచెం దూరంగా ఉంటే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. లాభాలు కూడా ఎక్కువ ఉన్నాయి కనుక వాటికి ఎక్కువ ఓటేద్దాం. భవిష్యత్తులో ఏం చేద్దామంటే ఉపన్యాసానికి ఉపరి సన్యాసానికి వీలుగా మధ్యలో పెడదాం వంట. అప్పుడు మాట్లాడటం ఉండదు, డబడబ శబ్దాలు చేయటం ఉండదు, అంట్లు తవడాలు ఉండవు. అలాగనేది లేకపోతే ఎలాగా, ఇంత ఎంత బాగా చెప్పినా మళ్ళీ అయ్యి అవగానే అక్కడ ఉప్మా చేశారా చట్నీ చేశారా అని జనం అంతా ఇప్పుడు అటే ఎందుకు చూస్తారు అనుకుంటారు నా మీద కంటే దృష్టి. అంటే గురువుగారు ఉపన్యాసం బాగానే ఉంది కానండి, ఎంత బాగున్నానండి గురువుగారు, అబ్బే అది లేకపోతే లాభం లేదండి అని ఎవరో ఎందుకు మా పార్థార్థి గారే అంటారు కాసేపు నాకు. ఇంకోళ్ళు ఇంకోళ్ళు అనక్కర్లా, ఆయన పాపం పరమ పండితుడైనా ఉపన్యాస సమ్రాట్ అయినా గురుభక్తి కలిగిన వాడైనా గురువు గారి కోసం ఒక ఏడాది ఉపవాసం ఉండగలిగేవాడైనా కలియుగానికి వచ్చాక మానవులం కదండి గురువు గారు, ఉపన్యాసం అవగానే కాస్త వెళ్ళాలనిపిస్తుంది అంటారు సహజం అది. కాబట్టి ఇవన్నీ ఆవశ్యకమైన బాధలు. సరే ఇవన్నీ పక్కన పెడితే దాహం వేసి అమ్మ మంచినీళ్ళు అన్నాడు, ఆవిడ కళ్ళు వెప్పలేదు, చెవిలో ఈయన మాట పడలేదు, అంత నిష్టలో ఉంది. మళ్ళీ అమ్మ మంచినీళ్ళు అన్నాడు ఈయన, ఆవిడ పలకలేదు. అమ్మా దాహం మంచినీళ్ళు తల్లోయ్ అన్నాడు, ఇంకా తల్లో అన్నా గొల్లు గొల్లుమంటున్నా ఆవిడ మాత్రం కళ్ళు తెప్పలేదు. దాంతో కోపం వచ్చేసింది పులశ్చనికి. కాలం కలిసి రాకపోతే ఏదో ఒకటి అంటాం, అన్నదానికి తగిన గొడవలు అనుభవిస్తూ ఉంటాం, అది కూడా కాలం కలిసి రాకపోవడం అంటారట. అందుకే భగవంతుడికి దండం పెట్టుకుని, అందులో ముఖ్యంగా సరస్వతికి దండం పెట్టుకుని, అమ్మా సరస్వతి నన్ను సక్రమంగా మాట్లాడేలా చెయ్యి, నా మాట వల్ల వీపు తాట మాత్రం లేవకుండా చూడు తల్లి అని ఒప్పుకోవాలట. ఎంత గొప్పవాడైనా ఏమంటాడో తెలియదు, దేనివల్ల ఏం వస్తుందో తెలియదు, ఎవడు దేన్ని పీకుతాడో తెలియదు. ఇప్పుడు అన్నీ బాగున్న రోజుల్లో నేనేమన్నా ఆనందం కలగచ్చు, రేపు పొద్దున తెక్కొచ్చింది అనుకోండి గురువు గారు నన్ను గురించే చెప్పారని ఈ ఒక్క ముక్క బయటికి తీసి ఇంటి దగ్గర కూర్చుని రేపు పొద్దున ఏ ధర్నాగా చేస్తే నేనేం చేస్తాను, ఇవో పెద్ద గొడవ. ఈయనకి తాత్కాలిక ఉద్రేకం వచ్చేసి సరస్వతి దగ్గరకు వచ్చి అంత వాగ్దేవితో ఏమన్నాడో తెలుసా, దౌర్భాగ్యాల నువ్వు నాకు తల్లివి, ఆ మంచినీళ్ళు అడిగితే పిల్లలకి మంచినీళ్ళు ఇవ్వని తల్లి కూడా తల్లి తల్లి కాదు గోడ మీద బల్లివి మంచంలో నల్లివి అని తిట్టి, ఇదిగో నువ్వు ఏ ఉద్దేశంతో తపస్సు చేస్తున్నావో ఆ తపస్సు పాడైపోగాక, నువ్వు నదుల్లో గొప్ప నది అవ్వాలని నీ శరీరం నదిగా మారి అందరినీ పవిత్రం చెయ్యాలని కదా నీ ఉద్దేశం, నువ్వు నదిగా అవుతావు కానీ అంతర్వాహిని అయిపోతావు, ఎవరికి కనబడకుండా పోతావు, నీకంటే భవిష్యత్తులో గంగానదికి ఎక్కువ పేరొచ్చుగాక అని చెప్పించేశాడు. ఆ కఠోర శాపానికి పాపం సరస్వతీదేవి కళ్ళు విప్పింది, పళ్ళు పటపట కొరికింది, కన్నీళ్ళు వచ్చేవాడికి, దౌర్భాగ్యుడా నా యావజ్జీవిత తపస్సు పాడు చేసేసావు కదరా, నువ్వెందుకురా కొడుకు ఎందుకు పుట్టావు, పనికి మాలిన కొడుకులు పుడితేనే పుట్టకపోతేనే అని ఆవిడ బాధ కలిగి, నేను ఎంత కష్టపడి తపస్సు చేశాను, నదుల్లో నా అంత గొప్ప నది లేదనిపించుకోవాలనుకున్నాను, శివుడి నెత్తి మీద ఉన్న గంగని భూలోకానికి వచ్చి ఆ గంగే గొప్ప నది అవ్వాలని శాపం పెడతావా నాకు, నేను అంతర్వాహిని అయిపోవాలా, ప్రజలకు ఎంత నష్టం తెచ్చిపెట్టావురా అని చివరికి ఆ ఉడుకుతో ఏం చేసిందిట, ఈ దుడుకైన కొడుకుని, నీచుడా నువ్వు మంచి వంశం పెరగాలి, నా వంశంలో గొప్పవాళ్ళు పుట్టాలని తపస్సు చేస్తున్నావు, నీకు రాక్షసులు కొడుకుగా పుట్టి నీ వంశాన్ని నాశనం చేయుదురుగాక అని చెప్పించింది. దెబ్బతో వీడు కాళ్ళు పట్టుకుని, అమ్మ అమ్మ నేను నీ కొడుకుని, కొడుకు కొట్టాడనుకో తన్నాడనుకో తల్లి శాపం పెడుతుందా, క్షమించని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. అమ్మ కదా ఆవిడ జాలి పడిపోయింది, అందుకని నాకు మళ్ళీ సరస్వతికి కూడా జాలి ఎక్కువ, అందుకని తండ్రి తొందరపడి చెప్పించానరా, ఆ శాపం నీకు తగలదు నీ కొడుకు తగులుతుంది, నీకు రాక్షసులు పుట్టరు, నీ కొడుకు విశ్రవసుడు అనేవాడు ఒకడు పుడతాడు, వాడు మంచివాడే, వాడికి మొదటి భార్య వల్ల కుబేరుడు పుడతాడు, రెండో భార్య కైకసి వల్ల రావణుడు కుంభకర్ణుడు అనే ఇద్దరు దౌర్భాగ్యపు కొడుకులు పుడతారు, ఆఖరును కూతురు కూడా పుడుతుంది, ఆ కూతురు శూర్పణఖ అనే పేరుతో లోకాలను అల్లకల్లోలం చేస్తుంది, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రజలకి. ఇక మధ్యలో ఈ కూతురికి ఈ ఇద్దరు కొడుకులకి మధ్యలో విభీషణుడు అనే పేరుతో ఒక బుద్ధిమంతుడు పుడతాడు, వాడి వల్ల మాత్రం నీ కులం పాడైనా మళ్ళీ కీర్తి పొందుతుంది అని శాపాన్ని మార్చింది అమ్మయ్య అనుకున్నాడు. ఇప్పుడు ఈవిడ దుఃఖం పొంది తపస్సు మాని వైకుంఠానికి వెళ్ళింది, విష్ణుదేవుడి పాదాల మీద పడింది, ప్రభు నా తపస్సు అంతా భగ్నమైపోయింది, శాపానికి గురయ్యాను, ఇంకా నాకు కీర్తి ఉండదా, నన్ను రక్షించవని ఏడిస్తే అప్పుడు ఆయన జాలిపడి, నీ కుమారుడి శాపాన్ని పూర్తిగా ఉపసంహరించడం ధర్మం కాదు, కానీ దాన్ని మార్పు చేస్తాను, నువ్వు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేస్తున్న నీ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరం ధరించు, నీ ప్రాత శరీరం అక్కడ ఒక నదిగా మారుతుంది, ఒక 4 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తర్వాత అలకనందా నదిలో కలిసిపోయి ఇంకక్కడి నుంచి ఎవరికీ కనపడకుండా పోతుంది, అంతర్వాహిని అయిపోతుంది. కానీ అంతమాత్రం చేత నీ ఉనికి లేకుండా పోదు. నేను గరుత్మంతుడి శిరస్సు మీద పెట్టి 7 కొండల్ని భూమి మీదకి తీసుకొస్తాను వరాహ రూపంలో ఉన్నప్పుడు. ఆ 7 కొండల మీద స్వామి పుష్కరిణి అనే పేరుతో ఒక నదిని, ఒక తటాకాన్ని, ఒక కోనేరుని నేను నిర్మాణం చేయిస్తాను. ఆ కోనేట్లో నీవు జలదేవతగా ఉందువుగాక. స్వామి పుష్కరిణి తీర్థం అంటే సరస్వతీ నదియే. సరస్వతీ నదికి పుష్కరిణికి తేడా ఉండదు. నీ 2వ శరీరం అక్కడ స్వామి పుష్కరిణి జలముగా ఉండుగాక. అంటే ఆ పుష్కరిణిలో ఏ నీరు పడినా ఆ నీరు మామూలు నీరు కాదు, సరస్వతి శరీరమే. అందులో భక్తితో స్నానం చేసిన వాడి పాపాలు పోతాయి, జ్ఞానం వస్తుంది. సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మీరు సరస్వతీ నదికి వెళ్ళి బదరీలో స్నానం చేయలేకపోతే వెంగేం పెట్టుకోకర్లా, ఇదిగో సప్తగిరిలోకి వెళ్ళిపోండి, పుష్కరిణిలో స్నానం చెయ్యండి. అందులో స్నానం చేస్తే అది సరస్వతీ స్నానమే. ఇంత స్పష్టంగా వెంకటాచల మహాత్మ్యం ఇటు పద్మపురాణంలోను, ఇటు స్కాంద పురాణంలోను, వరాహ పురాణంలోను కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మనం 7 కొండల మీద తరచుగా స్నానం చేస్తున్నామే, ఆ స్వామి పుష్కరిణి ఉందే, ఆ కోనేరు మామూలు కోనేరు కాదు, అది సాక్షాత్తు సరస్వతి యొక్క మారు రూపం, సరస్వతి 2వ శరీరం అట. అందులో నీళ్లు లేవని వెంగెట్టుకోకండి. ఎప్పుడు అందులో ఒక్క చుక్క నీరు పడినా అది మళ్ళీ సరస్వతి యొక్క ప్రవాహమే. అప్పుడప్పుడు ఆ కోనేరు ఎండిపోతుంది కదా, మళ్ళీ కొత్త నీరు పెడతారు కదా. చాలామందికి ధర్మ సందేహాలు అదే. ధర్మ సందేహాలు ఉత్తరాలు రాసిన వాళ్ళు ఒక ఆయన అడిగారు, ఒక ఆయనో ఒక ఆవిడో కానీ, ఏమండి సరస్వతి అనేది అందులో ఉందంటారు, నిజమే మీ మాట కాదని అనలేననుకోండి, కానీ మరి నీరంతా తీసేసి కొత్త నీరు పెట్టినప్పుడు, బోరు నీళ్లు పెట్టినప్పుడు, ఈ పాత నీరు అయితే సరస్వతి గారు, కొత్త నీరు అందులోకి వచ్చిన బోరు నీరు అది సరస్వతీ జలమేనా శారదా జలమేనా అని అడిగాడు. విష్ణుమూర్తి ఏం చెప్పాడు, కోనేరు ఎండిపోదని చెప్పాడా. ఆ కోనేరు చుట్టూతో ఉన్న గట్టంతా సరస్వతి యొక్క శరీరము, మధ్యలో ఉన్న నీరు ఎప్పుడు పడినా అది సరస్వతి యొక్క సంపూర్ణ స్వరూపము అని వరం ఇచ్చాడు. కాబట్టి అందులో నీరు పడిందంటే ఆ నీటిలో సరస్వతి చేరుతుంది అని అర్థం, అనగా సరస్వతి నదిగా మారిపోతుంది. వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఆ నీరు సరస్వతి, ఎండిపోయింది అప్పుడు కేవలం సరస్వతి యొక్క శరీర అంగాలు ఉంటాయి, నీరు ఉండదు. మళ్ళీ నీరు అందులో పడింది అది సరస్వతి అవుతుంది. కాబట్టి ఆ నదికి, సరస్వతీ నదికి, సరస్వతీ శరీరానికి, పుష్కరిణి జలమునకు అభేదం, తేడా లేదు. అందుకే అందులో స్నానం చేసిన వాళ్ళు ముందు సరస్వతీ కటాక్షం పొందుతారు. అప్పుడు మంత్ర జపం చేస్తే సరస్వతీదేవి వీడి నాలుక మీద చేరుతోంది కనుక ఈ మంత్ర జపం స్పష్టంగా ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకే ఏం చెప్పారు, ఈ వ్యూహలక్ష్మి మంత్రం చేసే ముందు స్వామి పుష్కరిణిలో స్నానము చేసి ఆ తర్వాత వరాహస్వామి వారి దర్శనము చేసుకుని ఆపై ఆ ప్రాంగణంలో ఎక్కడైనా జపము చేయి అని చెప్పారు. ఈయన కూడా అలాగే, ఈ ఆత్మారాముడు ముందుగా స్నానం చేశాడు, భూదేవి సమేత వరాహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఆ తర్వాత అక్కడున్న కోనేరు మెట్ల మీద కూర్చున్నాడు. ఆయన అదృష్టం బాగుండి శుక్రవారం కూడా కలిసి వచ్చింది. మీకు కూడా కలిసి వస్తుంది, కలిసి వచ్చే యోగం ఉంది కాబట్టి సరిగ్గా శుక్రవారం నాడే ఈ మంత్రం మీకు ఇచ్చానా, మీరేమన్నా అనుకున్నారా ఇలా ఇస్తానని, నేను మాత్రం ఈ కథ చెబుతాను అనుకున్నారే వాళ్ళు. యాక్చువల్గా అయితే ఈ కథ నిన్నే అయిపోవాలి, నిన్న కొంచెం గంట లేటుగా మొదలెట్టాం, అందుకని ఏమైంది మధ్యాహ్నం పూట కథ కూడా ఆలస్యమైంది. దానివల్ల ఆత్మారాముడి చరిత్ర శుక్రవారానికి వాయిదా వచ్చింది. శుక్రవారం పైగా వాళ్ళ తిథి ఏమిటి, అష్టమి. అమ్మవారు అనఘాదేవి అంటే లక్ష్మీదేవి పుట్టింది అష్టమే. అమ్మవారు దుర్గా సప్తశతిలో ఏం చెప్పింది, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేత సహా. దుర్గా సప్తశతిలో అమ్మవారు స్వయంగా చెప్పింది అమ్మవారికి 3 తిథులు బాగా ఇష్టం, అవి మంత్రతిథులు. ఆ రోజున మంత్రాన్ని స్వీకరించిన, ఆ రోజు మంత్రాన్ని జపించిన చాలా ఎక్కువ శక్తి వస్తుంది, కైవల్యం కూడా వస్తుంది. ఆ 3 అష్టమి నవమి చతుర్దశి. మరి వాడు శుక్రవారం ఏమిటి, అష్టమి ఏమిటి, అందులో కృష్ణపక్షంలో అష్టమి ఏమిటి, ఎంత అదృష్టం అండి ఇది. అది కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే